మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో ఈ ఉజ్జీవ మహాసభలకు వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ రాత్రి మీ చేతిలో ఉన్న బైబిల్స్ను పైకెత్తి చూపించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. చాలామంది దగ్గర దేవుని వాక్యం ఉన్నది, అందుకే దేవునికి వందనాలు. ఇంకా ఎవరైనా దేవుని వాక్యం లేకుండా కనుక ఈ రాత్రి వచ్చినట్లయితే, రేపు తప్పనిసరిగా మీరు దేవుని వాక్యం కలిగి రావాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, దేవా ఈ ప్రాంతాన్ని ప్రేమించి మీరిచ్చిన సభల కొరకై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా ఈ రాత్రి నన్ను మీ సెలవు చట్టును మరుగుపరచండి. మీరు నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. మేము మనుషుని స్వరం వినడానికి ఇక్కడికి రాలేదయ్యా. దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను. మీ మాట ఎన్ని నిముకులను మహాసైన్యంగా చేస్తుంది కదయ్యా. ప్రభువా మీ మాట చనిపోయిన లాజర్ను మరలా తిరిగి లేపింది కదా ప్రభువా. అటువంటి శక్తివంతమైన మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. సమరి స్త్రీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ స్థితిలో వచ్చిందో తిరిగి వెళ్ళేటప్పుడు ఆ స్థితిలో వెళ్ళలేదు. సాక్షిగా వెళ్ళింది, ప్రవక్తగా వెళ్ళింది, గ్రామంలో ఉన్న అనేకులకి మిమ్మల్ని పరిచయం చేయడానికి వెళ్ళింది ప్రభువా. ఈ రాత్రి మేము తిరిగి వెళ్ళేటప్పుడు మేము అలాగ ప్రవక్తలంగా సాక్షులంగా మీ కొరకు పనిచేయాలనే భారంతో తిరిగి వెళ్ళటకు మాకు సహాయం చేయండి. దేవా మేము వెండి బంగారాలు కోరుకోవడం లేదు. దేవా మాకు నూతన ఆత్మలు ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా దయచేసి ఈ రాత్రి కొన్నేళ్ళింటి మీదకి వచ్చిన ఆత్మను మీరు పంపించండి. పేతురు నీ వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు 3000 మంది ఆ దినం రక్షించబడ్డారని వాక్యం తెలియజేస్తావు. దేవా దయచేసి మీ ఆత్మను పంపించండి. ఒక్కరోజయ్యో నాకు 120,000 మందిని ఆత్మలు మీరు ఇవ్వలేదా? ఒక్కరోజే మోషేకి 600,000 కంటే ఎక్కువ మంది ఆత్మలు మీరు ఇవ్వలేదా? ఈ రాత్రి అట్టి కృపను మీరు మా ఇంట్లో చూపించండి. వాక్యదాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటిని నజరేయుడైన యేసునామలో బంధించి ఆజ్ఞాపిస్తూ యేసునామలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రిల్లరా, దేవుని వాక్యంలో నుంచి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2:3 దగ్గర నుంచి చదువుకుందాం. 3-4 చదువుకుందాం. అటు కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు, వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందు అని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారుమనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా? దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడనే సత్యాన్ని మనం గ్రహించి మనం ముందుకు సాగుదాం. తీర్పు తీర్చుచున్న నీవు దేవుని తీర్పును తప్పించుకోలేవని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 3 చాలా తేటగా రాస్తూ ఉన్నాడు, నీవు దేవుని తీర్పు తప్పించుకుందు అని అనుకుందువా? నువ్వు దేవుని తీర్పును తప్పించుకోలేవు. నువ్వు ఎంత జ్ఞానివైనా, ఎంత వాక్యం తెలిసిన వ్యక్తివైనా, ఎంత మంచిగా పాటలు రాయగలిగిన వ్యక్తివైనా, ఎంత గొప్ప ప్రవక్తవైనా, లేకపోతే ఒక సాధారణమైన విశ్వాసం అయినా, దేవుని తీర్పును తప్పించుకోవడం నీ చేత కాదు. బైబిల్లో ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో దేవుని తీర్పు ఎవరెవరి మీదకి ఏ విధంగా వచ్చిందో మన వాక్య వెలుగులో ధ్యానం చేద్దాం. ప్రభునందు పిల్లారా, ఆదికాండంలోకి మనం వెళ్దాం. అక్కడ యాకోబు అనే ఒక భక్తుని జీవితం మనకు కనబడుతూ ఉంటుంది. అతని తండ్రి పేరు ఇస్సాకు. ఆ ఇస్సాకు ఇద్దరు కుమారులు ఏషావు యాకోబు అని. ఈ ఏషావు వేటాడుతూ ఉంటాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ యాకోబు సాధువై గుడారంలో జీవిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇస్సాకు వృద్ధులయ్యున్నప్పుడు అతని వృధాప్య కాలం గమనించిన ఇస్సాకు అవసాన కాలంలో ఏషావుని వేటాడి మాంసం తీసుకొని రమ్మని చెప్పాడు. ఎందుకనంటే ఆ మాంసం తిని ఏషావుని ఆశీర్వదించాలని. మీరు గమనించాలి, ఇస్సాకుకి వృద్ధుడైనా అతనికి మాంసం మీద ఎటువంటి ఆకాంక్ష ఉందో మనం గమనించాలి. ఇటువంటి శరీర సంబంధమైన కోరికలు చాలా దారుణమైనటువంటి పరిస్థితిని కల్పిస్తాయి. ఇస్సాకు చాలా తేటగా చెప్పాడు 27:3 ఆదికాండంలో, వేటాడి నా కొరకు మాంసం తెమ్మని. అంటే అవసాన కాలంలో అతనికి ఉన్న కోరిక ఏంటి? మాంసాహారం తినాలని. పిల్లరా, ధాన్యాలు శాఖాహారో మాంసాహారో నేను మీకు వేరే చెప్పనక్కర్లే. భోజనానికి కొంచెం శాఖాధాన్యాదులు కావాలని ధాన్యాలు కోరుకున్నాడు. చూడండి, మన జీవితంలో మనం ఎన్ని దినాలు జీవిస్తున్నాం అనేది ముఖ్యం కాదు, జీవించిన దినాలు ఎలాగ జీవిస్తున్నాం అనేది ప్రాముఖ్యం. బైబిల్లో మెథూషెలా అయిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన 965 కంటే 65 సుమారుగా బ్రతికాడు. ఏం చేశాడు అంటే పిల్లల్ని కన్నాడు, ఫోటోస్టాట్ కాపీలు దించాడు. ఆయన ఏం చేయలేదు దేవుని కోసం. మరి దానియేల్ జీవితం మనం చూసినట్లయితే దేవుని కోసం నపుంసకుడు అయిపోయాడు, బానిసగా తీసుకుని రాబడ్డాడు, బబులోను దేశంలో ఒక ప్రత్యేకమైన యవనుడిగా జీవించాడు, ఆ రాజ్యాన్ని ఆ దేశాన్ని దేవుని కోసం కదిలించేశాడు. నువ్వు 900 బ్రతికావో 1000 బ్రతికావో అది కాదు ప్రాముఖ్యం. దానియేలు వలె, యేసు ప్రభు వలె ఒక్కరోజు నీవు నేను జీవించగలిగితే చాలు, దేవుడు గొప్ప కార్యాలు మన ద్వారా చేస్తాడు. నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవిత ప్రయాణంలో నీకు ఎటువంటి కోరికలు ఉన్నాయి? వృద్ధుడు అయ్యావు, కానీ ఏ కోరికలు ఉన్నాయి? చూడండి, ఈ వేటాడి మాంసం తీసుకురమ్మన్న ఈ మాంసం తినాలన్న ఈ కోరిక ఇస్సాకుని ఏ విధమైన స్థితికి తీసుకొని వెళ్ళిపోయింది? ఆ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు తీసుకుని వచ్చినాయి? ఆ తర్వాత ఇస్సాకు ఏడుస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఆ మాటలు రిబ్కా విన్నది. ఆ మాటలు రిబ్కా విని, రిబ్కా యాకోబుతో చెప్తుంది, నాయన నీ తండ్రి మాంసం తీసుకుందామని చెప్పాడు, కాబట్టి నీ మందలోకి వెళ్ళి 2 మంచి మేకపిల్లలను కనుక నువ్వు తీసుకుని వచ్చినట్లయితే వాటిని మంచిగా వండి నేను నీకు ఇస్తాను, నువ్వు తీసుకొని వెళ్ళి ఇస్సాకు పెడితే వాటిని తిని నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తాడని రిబ్కా చెప్పింది. యాకోబు ముందు భయపడ్డాడు, సంకోచించాడు, నా తండ్రి నన్ను గుర్తుపడితే నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదం రాదని చెప్పాడు. ఆయన రిబ్కా ప్రోత్సహించింది యాకోబుని. అప్పుడు యాకోబు మందలోకి వెళ్ళి 2 మంచి మేకపిల్లలను తీసుకుని వచ్చి వాటిని వాళ్ళ తల్లికి ఇచ్చాడు. వాళ్ళ తల్లి మంచిగా రిబ్కా ప్రిపేర్ చేసింది కూరను, మేక చర్మం కప్పిందంట రిబ్కా. దేవుని వాక్యంలో వ్రాయబడింది 16 రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి, మేకనేమో వండింది, మేక చర్మాన్నేమో యాకోబు మీద కప్పింది. అంటే దేన్ని వేస్ట్గా పోనీది స్త్రీ, మంచి తెలివి కలిగిన ఆమె. చూడండి, మన జ్ఞానం మనం రక్షించలేదు. మన జ్ఞానం మనం రక్షించగలిగితే యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. నీ తెలివితేటలే కనుక నిన్ను పాపంలో నుంచి బయటికి తీసుకుని రాగలిగితే యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరమేముంది? సహోదరుడా, సోదరి, మేక మాంసం తీసుకొని వచ్చి పెట్టినాడు ఇస్సాకి. ఇస్సాకు తినబోయే ముందు అడిగాడు, నువ్వు వేసావా, ఎవరు నీవు అని అడిగితే యాకోబు చెప్పాడు, నేను ఏషావుని. పట్టుకొని చూశాడు ఇస్సాకు, తడి చూస్తే ఏషావు, స్వరం వింటే యాకోబు, మాటలు వింటేనేమో అవి యాకోబులాగా యాకోబు అనిపిస్తున్నాయి, చేతులు చూస్తేనేమో వేషావు చేతులు. నిస్సంకోచంగా ఏ మాత్రం అనుమానం లేకుండా యాకోబు అంటాడు, నేను ఏషావునే. పిల్లరా, కొంతమంది అబద్ధం కూడా కన్ఫర్మేషన్తో చెప్తారు, మనకు డౌట్ రాదు. మరి నీవు ఎలా ఎంత కన్ఫర్మేషన్తో అబద్ధాలు చెప్తున్నావో దేవుని వాక్యం వింటుంది, నీవు పరీక్షిస్కో. ప్రభునందు పిల్లరా, యాకోబుని దీవించాడు ఇస్సాకు. యాకోబు లేచి వెళ్ళిపోయాడు. అయిపోయింది అనుకుంటున్నారా? యాకోబు పాపం అయిపోలేదు. యాకోబు ఇస్సాకు ఏమని చెప్పాడంటే, నేను ఏషావునని చెప్పాడు. యాకోబు పెద్దవాడైపోయాడు, వివాహమైంది, 12 కుమారులు పుట్టారు. ఇప్పుడు లాబాన్ ఇంటి దగ్గర నివసించాడు 20 సుమారుగా. ఇప్పుడు మరలా తండ్రి దేశానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. చాలా గొప్ప ఆశీర్వాదాన్ని చూశాడు యాకోబు తన జీవితంలో. యాకోబు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదమేనని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. లాబాను శకును చూసి తెలుసుకున్నాడంట, యాకోబు పాదం పెట్టిన చోటల్లా అది ఆశీర్వాదమేనని. సహోదరి, సహోదరుడా, యాకోబు అత్యధికంగా ప్రేమించాడు యోసేపుని. ఆయన 12 మంది కుమారుల్లో యోసేపు అంటే యాకోబుకు చాలా ఇష్టం. అందుకని విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. ఒకసారి మందలను అన్నల క్షేమం కనుక్రమని యాకోబు తన కుమారుడైన యోసేపును పంపిస్తే, యోసేపు తన అన్నల క్షేమం కనుక్కోవడానికి వెళ్ళాడు, మందల క్షేమం కనుక్కోవడానికి వెళ్ళాడు. దూరం నుండి యాకోబు కుమారులు చూశారు, మిగతా 10 మంది చూసి యాకోబు కుమారులకి యోసేపు అంటే చాలా కోపం. మిగతా కుమారులకి ఎందుకంటే యోసేపు కలలు కానీ వాటి విషయాన్ని యాకోబు కుమారులకి తెలియజేశాడు, అంటే తన అన్నలకు తెలియజేశాడు. ఆ కలల యొక్క భావం వాళ్ళు గుర్తెరిగి అంటే మేమందరం నీకు లోబడతామా, నీకు దాసులు అవ్వాలా, దాని విషయమే పగబట్టారని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రభునందు ప్రియులారా, యోసేపుని ఏ విధంగా చంపాలని ప్లాన్ చేసి వస్త్రాలు తీసేసి గోతిలో పడేశారు. వట్టి శరీరంతో యాకోబు కుమారుడైన యోసేపుని గోతిలో పడేసి ఆ వస్త్రాలను మేక రక్తంలో ముంచి యాకోబు దగ్గర తీసుకెళ్లారు. డాడీ, ఈ వస్త్రాలు ఎవరివి అని అడిగితే యాకోబు అన్నాడు, ఇవి నా కుమారుడైన యోసేపే. చూడండి, యాకోబు కొన్ని సంవత్సరాల క్రితం ఏ మాంసం పెట్టి ఇస్సాకును మోసం చేశాడండి, మేక మాంసం పెట్టి. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు యాకోబుని మోసం చేస్తున్నారు తన పిల్లలు, మేక రక్తంలో యోసేపు వస్త్రాన్ని ముంచి. యాకోబు ఇస్సాకుని ఒక్కడిని మోసం చేశాడండి, యాకోబుని 10 మంది మోసం చేశారు. నువ్వు ఒక్కడిని మోసం చేస్తే 10 టైమ్స్ నువ్వు మోసగించబడతావు. జాగ్రత్త, దేవుని తీర్పు నువ్వు తప్పించుకోలే, ఇంపాసిబుల్. యాకోబు వెటర్నరీ డాక్టర్ అండి, ఏ రకమైన పశువులు పుట్టించాలంటే ఆ రకమైన పశువులను పుట్టించగలడు. చాలా తెలివి కలిగినవాడు యాకోబు. కడుపులో ఉండగానే, వాళ్ళ తల్లి కడుపులో ఉండగానే యేషో మడిం పట్టుకొని బయటకు వచ్చాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎంత తెలివి కలిగినోడండి. మీకు తెలుసా ఆ విషయం? యాకోబు ఇస్సాకుని మోసం చేసి ఆశీర్వాదాలు తీసుకొని బయటకు వచ్చేసాడండి. బయటకు వచ్చిన తక్షణమే యేషో ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. ఆయన, వేటాడి మోసం తెచ్చానయ్యా నేను, అయ్యా ఇప్పుడే నేను తిని దీవించానే, మరి ఇప్పుడు వచ్చింది ఎవరు? యేషోవు చెప్తున్నాడు. అప్పుడు నిజంగా ఆ యాకోబు అనే పేరు వాని సరిపోయింది, ఈసారి కూడా నన్ను మోసం చేశాడు. బైబిల్ చెప్తుంది 27వ అధ్యాయం ఆదికాండ 30వ వచనంలో తక్షణమే వచ్చాడంట. అంటే యాకోబు చేసిన మోసం చాలా తక్కువ సమయంలో బయటపడిందండి. మరి యాకోబుని పిల్లలు మోసం చేశారుగా, మరి అది ఎంతకాలానికి భయపడింది అనుకుంటారా? అప్రాక్సిమేట్ ఆఫ్టర్ 20 ఇయర్స్ అండి, 20 సంవత్సరాల తర్వాత యాకోబు నీ పిల్లలు మోసం చేశారన్న సంగతి తెలిసింది. ఎంత మోసం అండి, 10 మంది కుమారుల్లో ఒక్క కుమారుడు కూడా నిజం చెప్పలేదండి యాకోబుకి. యాకోబు ఏడుస్తున్నాడు, నాయన యోసేపు చచ్చిపోయాడు, నా కుమారుడు యోసేపు చచ్చిపోయాడు, నేను మృతుల్లోకానికి వెళ్ళిపోవాల్సిందే, ఏడుస్తూ ఉన్నాడు. కానీ ఇంత ఏడ్చినా యాకోబు కుమారుల యొక్క హృదయం పగలలేదు. ఆ రోజు ఇస్సాకుని యాకోబు మోసం చేశాడు కదండి, ఇప్పుడు 10 మంది కుమారులు యాకోబుని మోసం చేస్తున్నారు. అంటే ఒక మోసగాడు 10 మంది మోసగాళ్ళని తయారు చేస్తున్నాడు. పిల్లరా, మీరు మర్చిపోవద్దు, యాకోబు ఏ కులతో కొలిశాడో అదే కులతో యాకోబుకి దేవుడు కొలిపిస్తున్నాడు తన కుమారుల చేత. ఏమాత్రం కొంచెం జాలి కూడా యాకోబు కుమారులు కలగలేదండి. పిల్లరా, నీ పాపం అలాగే తిరిగి 10వ అంతులై నీ మీదకి వచ్చేస్తుంది. రేపు జాగ్రత్త, ఆ శాపాన్ని నువ్వు మోయక మునిపే ఈ రాత్రే ఆ దేవుని తీర్పు నీ మీదకు రాబోయే ముందే నువ్వు దేవుని పాదపీఠం దగ్గర సాగిలపడగలిగితే ఎంత గొప్ప ఆశీర్వాదం. యాకోబు బట్టలు చింపుకుని ఏడుస్తున్నాడండి. చాలా సంవత్సరాల తర్వాత యోసేపుని దేవుడు సింహాసనం మీదకి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు కరువు వచ్చింది. యాకోబు కుమారులు ధాన్యం కోసం యోసేపు దగ్గరికి వెళ్తే అప్పుడు యోసేపు వారిని గుర్తుపట్టాడని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. యోసేపు వారిని గుర్తుపట్టాడు, కానీ యోసేపును వారు గుర్తుపట్టలేదండి. చివరికి యాకోబు అవసాన కాలంలో యోసేపును చూశాడు, చాలా సంతోషించాడు. అది ఎప్పుడంటే కనీసం యోసేపు 20 సంవత్సరాలకు పైగా యాకోబు కళ్ళ ముందు కనబడలేదు. యాకోబు చేసిన మోసం తక్షణమే బయటపడింది. యాకోబును మోసం చేశారు తన పిల్లలు, అది చాలా కాలం తర్వాత బయటపడింది. చూసారా, గమనించారా మీరు, దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఏ మాంసం అయితే పెట్టాడో యాకోబు, అదే రక్తంలో యాకోబు పిల్లలు ముంచి యాకోబును మోసం చేశారు. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యాకోబు పిల్లలు ఎన్నడూ జీవితంలో యోసేపును మేము గోతిలో పడేశామని ఎన్నడూ చెప్పలేదండి. యాకోబు ఎప్పుడూ తన పాపాన్ని ఇస్సాకు దగ్గర ఒప్పుకోలేదు. యాకోబు పిల్లలు ఎన్నడూ కూడా తన పాపాన్ని యాకోబు దగ్గర ఒప్పుకోలేదు. నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే నీ పిల్లలు నీ దగ్గర ఒప్పుకుంటారండి. దానియేలు దేవుని దగ్గర మోకరించాడు పిల్లరా. ఆ దేశపు రాజు దానియేలు దగ్గర సాష్టాంగపడ్డాడు. అన్యాయస్తుడు కాదు ఆయన, అన్యాయస్తుడని దేవుడు కాదు. దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని తీర్పును తప్పించుకోకుందువా. పౌలు రోమా సంఘానికి ఈ విషయం తేటగా రాస్తున్నాడండి. తప్పించుకుందువా నీవు. యాకోబు దేవుని చేతిలో ప్రత్యేకమైన వాడండి, దేవుడి ఏర్పాట్లో ఉన్నవాడండి. పెద్దవాడి కంటే చిన్నవాడు బలమైన జనమవుద్దని దేవుని వాక్యంలో యాకోబుని గురించిన ప్రవచనం ఉందండి. కానీ తీర్పు తప్పించుకోలేకపోయాడండి. దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచాడండి, కానీ తీర్పు తప్పించుకోలేకపోయాడండి. దేవుని బిడ్డలారా, ఒక దేశానికి నువ్వు పారిపోవచ్చేమో కానీ తీర్పు మాత్రం తప్పించుకున్న పారిపోలేవు. ప్రస్తుత కాల సమస్యల నుంచి నువ్వు, శ్రమ నుంచి నువ్వు తప్పించుకోవాలని ప్రయత్నం చేయగలవేమో కానీ తీర్పు నుంచి నువ్వు తప్పించుకోలేవు. దేవుని తీర్పు నీ మీదకు వచ్చేస్తంతే. దేవుని వాక్యంలో మరికొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. శాంసన్ అనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ శాంసోన్ని దేవుడు తల్లి గర్భంలో ప్రత్యేకమైన రీతిలో ఏర్పాటు చేసుకున్నాడు. నాజీర్ వ్రతం జీవితకాలం అంతా పాటించాలని దేవుడు అభిలషించాడు శాంసోన్ విషయంలో. శాంసోను గర్భంలో పడక మునిపే ఆ బిడ్డను ఎలా పెంచాలో శాంసోన్ తల్లికి దేవుడు జాగ్రత్తలు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ద్రాక్షరసం కానీ మద్యం కానీ తాగకూడదు. నీ బిడ్డ జుట్టును కత్తిరించకూడదు. అతని తల మీదకు ఎన్నెన్నో మంగులు కత్తి వేయబడకూడదు. అయితే శాంసోను ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి ఇశ్రాయేలుని బానిసలుగా విడిపించవలసిన వాడు, కానీ శాంసోనే ఫిలిస్తీన్లకు బానిస అయిపోయాడు. శాంసోను జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టాన్ని మీకు దేవుని వాక్యం నుంచి చూపించాలని కోరుకుంటున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 16:1 మనం వెళ్తే, న్యాయాధిపతుల గ్రంథం 16:1 తర్వాత శాంసోను గాజాకు వెళ్ళి వేషనొకతను చూచి ఆమె యొద్ద చేరెను అని ఉంది. ఇప్పుడు శాంసన్ బానిసులైన ఇశ్రాయేలును చూచి ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి విడిపించాలి. కానీ శాంసన్ ఏం చేస్తున్నాడంటే వేషను చూడటానికి గాజాకు వెళ్తున్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. అంటే తనకిచ్చిన బలం, తనకిచ్చిన సమయం, తనకిచ్చిన అభిషేకం ఎటువైపుకు ప్రయాణించేస్తుందో చూడండి మీరు. దేవుడు తనకిచ్చిన ఆ శ్రేష్టమైన ఉన్నతమైన జీవితం ఎటువైపుకి వెళ్ళిపోతుందండి. వేశ్యల కోసం గాజాను పట్టణానికి వెళ్తున్నాడు. మర్చిపోవద్దు, శాంసన్ని దేవుడు ఫిలిస్తీన్ల చేతులకు అప్పగించేశాడు. తన పాపాన్ని బట్టి ఫిలిస్తీన్ల చేతులకు అప్పగించబడినప్పుడు శాంసన్ని దెలీలా తొడమే పండుకోబెట్టుకొని జుట్టంతా తీపిచ్చేసి ఫిలిస్తీన్లకు అప్పగించేసింది. కళ్ళు పీకేశారు వాళ్ళు. బైబిల్లో రాయబడి ఉన్నది గాజా పట్టణానికి తీసుకెళ్తుందన్నట్టు శాంసన్ని. 16:21 బహుతేటగా వ్రాయబడి ఉంది. అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకొని అతని కన్నును ఓడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇతడి సంఖ్యల చేత అతన్ని బంధించింది. ఒకప్పుడు శాంసన్ గాజా పట్టణానికి కళ్ళు పెట్టుకొని వేసలను చూడటానికి వచ్చాడు కదండి. దేవుడు ఇప్పుడు కళ్ళు లేకుండా గుడ్డివాడిగా గాజా పట్టణంలో తిప్పుతున్నాడండి. గాజాకు అతన్ని తీసుకొని వచ్చాను రాయబడింది వాక్యంలో. ఎందుకని గాజాకి ఎందుకు తీసుకుని రావాలండి, ఇంకో పట్టణం తీసుకుని పోకూడదా?
శాంసన్ తన కళ్ళు కామంతో నిండిపోయి ఆ నిండిపోయిన కామంతో ఆ కళ్ళతో గాజాపట్నంలో వేసలు చూడడానికి వచ్చి అక్కడ చేరాడండి. శాంసన్ కాళ్ళు గాజాపట్నంలో తిరుగుతున్నాయి, శాంసన్ కళ్ళు గాజాపట్నంలోని వేసలు చూస్తున్నాయి. ఆ విషయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు శాంసన్ కళ్ళు ఎటు చూస్తున్నాయి? బైబిల్ చెప్తుంది బంధించారంట, ఎత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించేశారు. నీకు తెలుసా, ఇప్పుడు గుడ్డోడే శాంసోను గాజాపట్నంలో తిరుగుతున్నాడు. తమ్ముడా, చెల్లి, నీ కళ్ళు పాపం కోసం ఉపయోగిస్తున్నావా? ప్రత్యేకమైన వాడివి, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తివి. నీ కళ్ళు రేపు ప్రభు తీసేస్తాడేమో. ఆయన తీర్పు నీ మీద కూస్తే నువ్వే పాటువంటి, నేనే పాటువండి. ఆయన తీర్పు నీ మీదకు రాక మునిపే ఆయన సిలువును పట్టుకోగలుగుతావు. ఈ రాత్రి దేవా, నీ వాక్యం చేత దర్శించినవని అంగలార్చగలవా? శాంసోన్ కళ్ళు పీకివేసి గాజా కథను తీసుకొని వస్తున్నారు. దేవుడు అన్యాయస్తుడు కాదండి, దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఆయన త్రాసు న్యాయమైనదని దేవుని వాక్యంలో రాయబడిందండి. ఆయన త్రాసులో దగలేదండి. దేవుని వాక్యంలో మరికొంచెం ముందుకెళ్ళి ధ్యానం చేద్దాం మనం. మొదటి సమూయేలు గ్రంథం 18:10. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. 11. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించదని అనుకొని సౌలు ఆ ఈటను విసరను. ఇక్కడ సౌలు, దావీదు అని ఇద్దరు వ్యక్తుల పేర్లను మనం చూస్తున్నాం. ఈ ఇద్దరు వ్యక్తుల్ని సమూయేలు అనే ఒక ప్రవక్త దేవుని నామం పేరట అభిషేకం చేశాడు. తైలపు కొమ్ములో తైలాన్ని నింపి అభిషేకం చేశాడు. ఇశ్రాయేల్ మీదకి మొట్టమొదటి రాజుగా ఉండే నిమిత్తమై సౌల్ని కృప పోగొట్టుకున్న తర్వాత దైవ చిత్తానుసారమైన ఆ పరిపాలన ఇశ్రాయేల్ని చేయుటకు గొర్రెల దొడ్లో నుంచి దావీదుని అభిషేకం చేశాడు. అయితే ఒక ప్రాముఖ్యమైన సంఘటనలో సౌలు లేఖనానుసారమైన భక్తుల నుంచి పక్కకు తొలగిపోయాడు. ఫిలిస్తీయుడైన గొల్యాతు ఇస్రాయేల్కి 40 రోజులు సవాల్ విసురుతున్నాడు. మీరు ఎవడైనా ఒక రండి, నేను ఫిలిస్తీయుల తరపున వస్తాను, ఇస్రాయేలీల తరపున మీరు ఎవరైనా ఒక రండి, మీరు జయిస్తేనేమో మేమందరం దాసులైపోతాం, ఒకవేళ నేను కనుక ఆ వ్యక్తిని జయిస్తే మీరందరూ మాకు దాసులైపోండి అని చెప్పాడు. అయితే ఇస్రాయేల్లో ఎవరు కూడా ఫిలిస్తీన్ గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు. అటువంటి సమయంలో గొర్రెలు కాచుకునే దావీదుని అతని తండ్రిని యెష్షయి పిలిచి, నీ అన్నలు ఏ విధంగా ఉన్నారో చూసి రమ్మని యుద్ధం దగ్గరికి పంపిస్తే దావీదు వాళ్ళు మాట్లాడుకుంటుండగా ఈ విషయాన్ని గ్రహించి ఆ సున్నతిని ఫిలిస్తీయుడు వాడెంతటి వాడని చెప్పి దావీదు వడిసెల రాయి తీసుకొని యుద్ధానికి వెళ్ళి ఫిలిస్తీయుడైన గొల్యాతును కొడితే దేవునామ పేరట యుద్ధం చేసినప్పుడు గొల్యాతు కిందకు పడిపోయాడు. గొల్యాతు తల నరికి యెరూషలేముకి తీసుకుని దావీదు వస్తూ ఉన్నప్పుడు ఈ స్త్రీలు ఉన్నారే వీళ్ళు పాట పాడారు. దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అని పాడితే ఆ మాట సౌలుకి ఇష్టం లేదు. అంటే సౌలుకి తనకంటే ఎవరు గొప్పవాళ్ళుగా ఉండడం ఇష్టం లేదు. ఆ దేవుని బిడ్డలమైన మనకు తగదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపిన తర్వాత సౌలుకి దురాత్మ పట్టిందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దావీదు వీణ తీసుకొని ప్లే చేస్తూ ఉన్నప్పుడు సౌలుకున్న దురాత్మలు వెళ్ళిపోయినాయి. దేవునామానికి మనం కలుగును గాక. అప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంటే ఈటు తీసుకొని దావీదుని పొడిచి గోడకు బిగించుదాం అనుకొని ఆ ఈట విసిరాడంట. కానీ దేవుని మహాకృపను బట్టి దావీదుకి సౌలు విసిరిన ఈట తగలలేదు. ఇలాగా లేఖనాల్లో మనం చూసినట్లయితే ఇంచుమించు 20 సార్లు సౌలు దావీదు మీద ఈట విసిరాడు నిష్కారణంగా. పిల్లరా, దావీదు కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు అభిషేకించిన వారి జోలికి పోకూడదు. ఈ భక్తి సౌలుకు లేదు, ఒకే వ్యక్తి చేత వీళ్ళిద్దరు అభిషేకించబడ్డా. వీరు భక్తిలో తేడా ఉంది. చాలామందికి అభిషేకాలు ఉంటున్నాయి కానీ ఈ రోజుల్లో వాళ్ళు దేవుని అనుసరించే విధానంలో వ్యత్యాసం ఉంటుంది. కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి వెంబడిస్తున్నారు, కొంతమంది దేవుని నీతిని పక్కన పెట్టేస్తున్నారు. మనం అలా ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. పిల్లరా, ఏ ఈటైతే దావీదు మీదకి సౌలు విసిరేశాడో అదే ఈట మీద పడి చచ్చిపోయాడండి. దిక్కులేని చావు చచ్చిపోయాడు సౌలు. ఫిలిస్తీన్లతో యుద్ధం చేసేటప్పుడు ఇక చచ్చిపోతానని ఫిలిస్తీన్లు నన్ను చంపేస్తారనే భయం సౌలు పట్టుకుంది. అందుకని ఏ ఈటైతే దావీదు మీదకి విసిరాడో ఆ ఈట సౌలు దగ్గరే ఉంది. ఆ ఈట మీద పడిపోయి సౌలు చనిపోయినట్లుగా దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. ఒకరోజు రాజ్యం ఉంది సౌలు చేతిలో, ఒకరోజు బలం ఉంది సౌలు చేతిలో, ఒకరోజు ఇస్రాయేల్కు రాజు దావీదు కంటే పెద్దవాడు, ఏవైనా చేయగలనని ఈటి తీసుకుని విసిరేశాడండి. పిల్లరా, తేటగా రాయబడింది సౌలు తన కత్తి మీదే తాను పడి చచ్చిపోయాడే. ఒకవేళ నీ చేతిలో బలం ఉండొచ్చు, నీ చేతిలో రాజ్యం ఉండొచ్చు, నీ చేతిలో అధికారం ఉండొచ్చు, నువ్వు అందరికీ చెప్పగలిగే వాడు అయి ఉండొచ్చు, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? జాగ్రత్త, దేవుని తీర్పు నీ మీదకి రాబోతా ఉంది. దేవుని తీర్పు నీ మీదకి రాబోతా ఉంది. సౌలు అనుకున్నాడంట దావీదుని గోడకు బిగించుతాం అనుకున్నాడండి. దావీదుని గోడకు బిగించేద్దాం అనుకున్నాడండి సౌలు. సౌలు ముగింపు ఎలాగుందో వాక్యంలోకి వెళ్ళి మనం చూసినప్పుడు మొదటి సమయంలో గ్రంథం 31:9 దేవుని వాక్యంలో బహుతేటగా రాయబడింది. అతని తలను ఛేదించి అతని ఆయుధములు తీసి తమ బొమ్మల గొళ్ళల్లోనూ జనుల్లోనూ జయవర్తమానం తెలియజేయుటకై ఫిలిస్తీన్ దేశంలో నలుదీసిన వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అష్టారోతు దేవుగుళ్ళు ఉంచి అతని మొండెమును బేత్షాన్ పట్టణం గోడకు తగిలించిరి. సౌలు యొక్క మొండెం బేత్షాన్ పట్టణం గోడకు తగిలించారండి. ఆ రోజు సౌలు ఏమనుకున్నాడు? దావీదుని గోడకు బిగించుదాం అనుకున్నాడు. నాకు ఒక డౌట్ వచ్చింది, సౌలు దావీదు తలతో గోడకు బిగించుదాం అనుకున్నాడా? దావీదు తల లేకుండా గోడకు బిగించుదాం అనుకున్నాడా? దావీదు తలతోనే కదండి. మరి దేవుడు ఏం చేశాడు? సౌలు తలను తీసేసి సౌలు ముండెని బేత్షాన్ పట్టణం గోడకు తగిలించాడండి. ఎంత దారుణమైన స్థితి అండి, ఎంత దారుణమైన స్థితి. దేవుడు ఆ మాటలను ఎంత చక్కగా రాసి ఉంచాడు నండి. ఒక రాజుని, దేవుడు అభిషేకించిన వ్యక్తిని బేత్షాన్ పట్టణం గోడకు తగిలించబడ్డాడండి. పిల్లరా, సౌల్ని అతని ఎముకల్లో తగలబెట్టేశారని దేవుని వాక్యంలో రాయబడింది. క్రైస్తవులు చనిపోయిన తర్వాత అతని సమాధి చేస్తారండి. అతని ఎముకలను తగలబెట్టారు, గోడ మీద నుండి దించి 12 యాబేషులకు తిరిగి వచ్చి వాటిని దహనం చేసి సౌలు ఎముకలను కాల్చివేశారు. చూడండి ఎంత దారుణమైన విషయం, ఎంత దారుణమైన విషయమో. నీతోటి సహోదరుల మీద ఎవరి మీదైనా నీకు ద్వేషం ఉందా, పగ ఉందా నీ మనసులో? ఈరోజు ఇప్పుడే వెళ్ళి సమాధానపడు. ఏ విషయంలో వాళ్ళని బాధ పెట్టావో క్షమాపణ కోరు. ఒకవేళ నువ్వు వెళ్ళలేకపోయి ఉన్నట్లయితే వెళ్ళడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ కష్టమైన పరిస్థితి అయితే ఫోన్ చేసిన వాళ్ళని క్షమాపణ అడు. దేవుని తీర్పు నీ మీదకు వచ్చేస్తుంది. దేవుడు సౌలును వదిలిపెట్టలేదండి. సౌలు కుమారులు ఒకేలా చచ్చిపోయారండి. దావీదు రాజు అయిన తర్వాత సౌలు కుటుంబంలో యోనాతాన్ని బట్టి మేలు చేయడానికి ఎవరైనా ఉన్నారా అని దావీదు విచారణ చేస్తే కుంటికాళ్ళు కలిగిన మెఫీబోషెతు తప్ప ఎవరు లేరని దేవుని వాక్యంలో రాయబడింది. నీ కాళ్ళు ఎటువైపు ప్రయాణం చేసినాయి? నిష్కారణంగా అభిషేకించబడిన దావీదుని చంపడానికి వెళ్ళిపోయినాయా? నీ ఇంట్లో ఇంకా కాళ్ళు కలిగిన వాళ్ళు ఎవడు ఉండడు. 3,000 మందిని వెంట పెట్టుకుని వెళ్ళి దావీదుని వెతకడానికి వెళ్ళాడండి జీపు అరణ్యానికి సౌలు. దావీదు ఏడుస్తున్నాడు, ఎందుకు సౌలా నాయన కౌసు పెట్టిన తరిమినట్టు తొరుగుతున్నావు నన్ను? ఎవరిని వెతటానికి వెళ్ళినాయండి సౌలు కాళ్ళు? ఎవరు చంపడానికి నీ చేతులు లేచినాయండి? ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడి నీ పెదవులు లేచిపోయినాయి. నీ పెదవులుండవు, నీ చేతులుండవు, నీ కాళ్ళుండవు, జాగ్రత్త. సౌలు వలె మండి వలె మిగిలిపోతావు రేపు నీ జీవితంలో. దేవుడు అభిషేకించిన వారి యొక్క విలువ తెలియకుండా కనుక నువ్వు చేసినట్లయితే, ఓ చెల్లి, ఓ తమ్ముడా, నా రెండు చేతులు జోడించి మీకు మనం చేస్తా ఉన్నాను. మీ సంఘాల్లో మీరు దైవోపదేశానికి లోబడి జీవించండి. దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడే పెదవులు మీరు కలిగి ఉండమాకండి. ఒకవేళ ఎవ్వరు వింటలేదు నువ్వు అనుకున్నా, దేవుడు దాన్ని వింటూ ఉన్నాడు. సౌలు జీవితాన్ని దేవుడు చూడలేదా? సౌలు జీవితాన్ని దేవుడు గమనించలేదా? దిక్కులేని చదువుదచ్చిపోయాడండి. సౌలు దావీదుని గోడకు బిగించుదామనుకున్నాడు, కానీ బిగించలేదు కదండి. సౌలు ఊరకు అనుకున్నాడు, బిగించుదామని అనుకున్నాడు. దేవుడు బిగించుదామని అనుకుంటేనే సౌలును బిగించేశాడు గోడకి. మన తోటి సహోదరుల గురించి మనం వ్యతిరేకంగా అనుకుంటేనే మనకి ఇటువంటి తీర్పు సౌలు మీదకి వచ్చేస్తే మనం ఇక పాపాన్ని కార్యరూపంలో చేస్తే మనకి ఎటువంటి తీర్పు వచ్చేస్తుంది రేపు? సౌలు దావీదుని గోడకు బిగించుదామని అనుకున్నాడు. దేవుడు సౌలుని గోడకు బిగించాడు. అనుకున్నాడు, బిగించబడ్డాడు. ఒకవేళ బిగించేసి ఉంటే సౌలు మీదకి ఇంకెటువంటి తీర్పు దేవుడు పంపించేవాడు? సోదరి సోదరుడా, ఈ రాత్రి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంటే మన దేవుడు మన తలంపుల్ని తొంగి చూస్తున్నాడు. ఆయన మన తలంపుల్లో ఉన్న అపరిశుద్ధతను చూస్తున్నాడు. ఆయన మనం ఇతరుల గురించి మనం ఏమనుకుంటున్నామో పైకి ఎవరికి చెప్పకపోవచ్చు, కానీ దేవుడు వాటిని చూస్తున్నాడు. సౌలు దావీదుని ఇలా చేస్తానని ఎవరితోనూ చెప్పాడా? బిగించుదామని అనుకున్నాడు. దేవుడు దాన్ని చూశాడండి. మన దేవుడు క్రియల్లో పరిశుద్ధతను కోరుకునేవాడు కాదు, తలంపుల్లో పరిశుద్ధతను కోరుకునేవాడు మన దేవుడు. ఒక స్త్రీని మోపు చూపుతో చూచు ప్రతివాడు, అప్పుడే ఆమెతో చూచు ప్రతివాడు, చేసా ప్రతివాడు అని చెప్పలేదు ఆయన. నీ దేవుడు క్రియల్లో పరిశుద్ధత మాత్రమే కాదు, ఆయన తలంపుల్లో కూడా పరిశుద్ధతను కోరుతున్నాడు ఆయన. ఈ రాత్రి నీకు అటువంటి పరిశుద్ధతను ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. నీకు ఇష్టమేనా? తలంపుల్లో కూడా పరిశుద్ధతను కలిగి జీవించే జీవితం, అది ఎంత గొప్ప జీవితం! దేవుని వాక్యంలో మరికొంచెం ముందుకు వెళ్ళి మనం దేవుని వాక్యం చేత ఉదక స్నానం చేయించబడదాం. యేసు ప్రభుకి 12 శిష్యులు, ఆ శిష్యుల్లో ఒకడైన యూదా తప్పిపోయాడు. యేసయ్యకు సుమారుగా 3.5 ఈ శిష్యులు శిష్యరికం చేశారు. వారిలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా చలమణైనటువంటి వ్యక్తి పేతురు. ఒకరోజు యేసు ప్రభు చెప్పాడు, నువ్వు నన్ను ముమ్మారు ఎరగనని చెప్తావు అని. అయితే పేతురు చెప్పాడు, నేను నీతో చావాల్సి వచ్చినా నేను ఆ పని చేయను. యేసు ప్రభును పట్టుకొని తీసుకుని వెళ్తున్నప్పుడు పేతురు దూరం నుండి వెంబడిస్తున్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. చలిమంట దగ్గర కూర్చున్నాడు, చలిగాచుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పేతురు కూడా ఉన్నాడు. వాళ్ళల్లో ఒక చిన్నది అడిగింది, నీవు కూడా ఆయనతో ఉన్నావు కదా? అంటే ఆయన ఎవరు నాకు తెలియదు అని చెప్పాడు. అంటే యేసు ప్రభువుతో 3.5 సహవాసం చేసిన, శిష్యరికం చేసిన, సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించిన, అబద్ధమాడే స్వభావం ఇంకా పేతురును విడిచిపెట్టి వెళ్ళలేదు. నువ్వెన్ని 5 యేసు ప్రభుని సేవిస్తున్నావో నాకు తెలియదు, కానీ నీ స్వభావాన్ని నువ్వు జయించావో లేదో పరీక్షేసుకో. మీలో మారుమనసు పొందిన వాళ్ళు చెయ్యెత్తమంటే చాలామంది ఎత్తవచ్చు. మీలో ఎంతమంది మీ స్వభావాన్ని జయించారంటే చెయ్యెత్తగలుగుతారు? అందుకే పౌలు ఏడుస్తున్నాడు, అయ్యో దౌర్భాగ్యుణ్ణి, ఇటు మరణానికి లోను ఒక శరీరం నన్ను ఎవడు విడిపించగలడు? ఈ ప్రార్థన మనలో ఎంతమంది చేస్తున్నాం? బాగున్నాం బాగున్నాం బాగున్నామని భ్రమ చెందుతున్నామండి. పౌలే చెప్పాడు, మంచి ఏది నాలో నివసింపదని నేను ఎరుగుదును అని. అంత గొప్ప దైవజనుడి జీవితంలోనే మంచి నివసించలేదని పశ్చాత్తపడుతూ ఉంటే మనం ఎంత పశ్చాత్తపడాలి? పేతురు యేసుప్రభు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకొని వెలుపలకి పోయి సంతాపపడి ఏడ్చాడు. ఇక మరలా ఎన్నడు పేతురు ఇక అబద్ధం ఆడలేదు. అయితే పేతురు అపోస్తలుడైన తర్వాత, అనగా యేసు ప్రభు తిరిగి వెళ్ళిన తర్వాత, పేతురు గొప్ప సేవ చేయుటకు ముఖ్య నాయకుడై పనిచేస్తున్నాడు. ఆది సంఘం బలంగా పనిచేస్తున్న సమయంలో అననీయ సపీర అనే ఇద్దరు భార్యాభర్తలు సహవాసంలో లేకపోతే సంఘంలో ఉన్నారు. అప్పుడు సంఘం గొప్ప దర్శనంతో పనిచేస్తుంది. తమకు కలిగినది ఏది కూడా తమదని అనుకోవటం లేదు. ఆస్తులు అమ్మేసి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. అదే నిజమైన సేవని సంగతి, అదే నిజమైన సంఘ పరిచర్యన సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకంటూ ఏమైనా చరచరాస్తులు ఉంటే అది సేవ కాదనేటువంటి విషయం నేను ఇంక వేరే చెప్పనక్కర్లేదు. మనకు కలిగినది ప్రతిదీ దేవుని బిడ్డల పాదాల దగ్గర పెట్టగలిగే మెట్టుకి మనం రావాలి. అపోస్తుల పాదాల దగ్గర పెట్టారని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ అన్నయ్య సపీరా కూడా ఆ సమర్పణలో కొనసాగుదామని ఆశ కలిగి పొలం అమ్మి కొంత దాచుకుని కొంత తీసుకొచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టారు. పేతురు అడిగాడు, అన్నయ్య నీ భూమిలో కొంత దాచుకొని కొంత తీసుకొని వచ్చావు. గమనించాలి మీరు, సపీరాను కూడా అడిగాడు పేతురు, ఏమ్మా ఇంతకే అమ్మారా మీరు పొలం? అవునండి ఇంతకే అమ్మాము పొలం అని చెప్పింది ఆమె. ఒకరోజు పేతురు అబద్ధం చెప్పాడు కదండి, ఆయన ఎవరో నాకు తెలియదని. ఇప్పుడు పేతురు ముఖ్య నాయకుడే నడిపించేటువంటి ఆది సంఘంలో అబద్ధికులను చూస్తున్నాడండి పేతురు. పిల్లరా, సంఘంలో వ్యభిచారులు కనబడుతున్నారా నీకు? దైవజనుడా, నీ వ్యభిచార పాపం ఒప్పుకొని ఉండవు బహుశా, గుర్తు తెచ్చుకో. సంఘంలో దేవుని బిడ్డలు దశభాగం తినేస్తున్నారా? నీవు దశభాగం తీయటం లేదని గుర్తుపెట్టుకో. సంఘంలో ఎవరైనా నీతో అబద్ధాలు చెప్తున్నారా? నీవు అబద్ధికుడు అని గుర్తుపెట్టుకో. నీ పిల్లల్ని మోసం చేస్తున్నారా? నీవు దేవుని మోసం చేసావని గుర్తుపెట్టుకో. ఆ తీర్పు నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ సంఘం మీదకి వచ్చేసింది. నేను ముగించబోతున్నాను. ఈ సభల చివరి రోజు యేసు ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని తీర్పును తప్పించుకోలేవు. నీ పిల్లలు అబద్ధికులు అయిపోయారని బాధపడుతు, నువ్వు అబద్ధికుడు అని మొదట పశ్చాత్తపడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? మీరు ఉన్న స్థలంలో ఉన్న పాటను మోకరించగలుగుతారా? రేపు మనది కాదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రభు మనల్ని ప్రేమించి గొప్ప సభలు ఏర్పాటు చేశాడు. ఆయన ఎందరో గొప్ప దైవజనులు ఈ ప్రాంతంలో నిలబడి దేవుని వాక్యం ప్రకటించారు. నేనైతే అల్పుడును, పనికిరాని వాడిని. నేనెన్నడూ ఆయన వెతకలేదు, కానీ ఆయనే నన్ను వెతుక్కున్నాడు. ఈ వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని గ్రహించి సిలువను పట్టుకొని కన్నీరు విడుద్దామా? దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. ప్రభువా, యాకోబు మేక మాంసం పెట్టి ఇస్సాకును మోసం చేస్తే తన పిల్లలు ఆ మేక రక్తంలోనే యాకోబును మోసం చేశారంటే, సుమారు 20 సంవత్సరాలకు పైగా యోసేపు నిమిత్తం యాకోబు ఏడ్చాడంట దేవ. ఒక్కడు ఇస్సాకును మోసం చేస్తే యాకోబుని 10 మంది పిల్లలు మోసం చేశారయ్యా. 10 మంది అబద్ధికులు పుట్టారు యాకోబుకి. దేవా, నా పిల్లలు నాకు అబద్ధాలు చెప్తా ఉన్నారు. దేవా, నా పిల్లలను మోసం చేస్తూ ఉన్నారు. నేను ఒకప్పుడు నా తండ్రికి నా తల్లికి నేను అబద్ధాలు చెప్పాను, సంగతి మర్చిపోయాను. సౌలు దావీదుని ఈటి తీసుకుని విసిరి గోడకు బిగించుదాం అనుకున్నాడండి. సౌలే బిగించబడ్డాడయ్యా గోడకి. అనుకుంటేనే బిగించేశావు నాయన నీవు. సంసోను కళ్ళు లేనివాడే గాజా పట్టణంలోకి తిరుగుతున్నాడు, తిప్పబడతా ఉన్నాడు నాయన. ఒకప్పుడు గాజా పట్టణానికి వేసిరి చూడడానికి వెళ్ళాడు ప్రభు. సంసోన్ బలవంతను కాపాడలేదు, సంసోన్ అభిషేకం కాపాడలేదు తనని. బందీ గృహశాలలో తిరగలు విసిరివాడైపోయాడు. పేతురు 3.5 సంవత్సరాలు మీతో ఉన్న అబద్ధం విషయంలో జయి పొందలేదయ్యా. ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడేశాడు. ఇప్పుడు పేతురు పరిచర్యలు అబద్ధికులు చూస్తున్నాడయ్యా తన కళ్ళు ముందు. దేవా, నేనేం విత్తుతాను అదే కోస్తానంటున్నా. ఆయన పాదాల దగ్గర కోసాడుతున్నాను ప్రభు. నన్ను దర్శించమని కేకలు వేయగలవా? మీలో ఎవరు మౌనకుండదు. ప్రభు నిశ్చయంగా నిన్ను కనికరించి విడిపించగలడు. ఎంత ఘోర పాపినైనా క్షమించగలడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, ఈ సభల ఆఖరి రోజు రాత్రులని మమ్మల్ని తీసుకుని వచ్చినావు దేవా. నీ వాక్యం చేత మమ్మల్ని దర్శించినావు. నీ వాక్యం చేత మాకు ఉదక స్నానం చేయించాలని ఇష్టపడ్డావు. నీ తీర్పు మా మీదకు రాకమునిపే, నా పాపం పదంతులై నా మీదకు రాకమునిపే, నీ పాదాల దగ్గరకు వచ్చుటకు సహాయం చేయండి. విలపించు ఆత్మను, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయగలిగే ఆత్మను నాకు ఇవ్వండి. కరుణొందించు ఆత్మను ఇస్రాయేల్కి, ఇస్రాయేల్ మీదకు పంపిస్తాను వాగ్దానం చేశావు కదా. నీ వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి దేవా. నా అతిక్రమం నా దోషములన్నీ ఒప్పుకోనగలుటకు సహాయం చేయండి దేవా. నేను నీ దగ్గరకు వస్తే నువ్వు ఎంత మాత్రం కూడా త్రోసివేయనని నీ వాక్యంలో బహుతేటగా రాయబడింది. కాబట్టి నేను నీ పాదాల దగ్గరకు వస్తున్నా. మీరు కనికరించండి మమ్మల్ని, మీ బిడ్డలుగా, మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించండి. మరలా ఎన్నడూ తప్పిపోకుండా మీరు మాకు సహాయం చేయండి. మిమ్మల్ని సంతోషపెట్టే జీవితం మాకు ప్రసాదించండి దేవా. ఎన్ని రోజులు బ్రతికామని, ఎన్ని రోజులు బ్రతికామనేది ప్రాముఖ్యమైనది కాదు. ఒక్కరోజైనా నీ వలె బ్రతుకుడుకు సహాయం చేయండి. మా తలంపుల్లో కూడా పరిశుద్ధతనిచ్చి నువ్వు నడిపించగలవు దేవా. దేవా, ఎంత లోతైన ఆశ ఉంది మా ఏళ్ళ మీకు. మా తలంపులు కూడా పరిశుద్ధంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే ఆ జీవితం నాకు ఇవ్వండి, మాకు ఇవ్వండి. దయచేసి మమ్మల్ని కనికరించండి, దయచేసి మమ్మల్ని కనికరించండి. నిన్ను వే పట్టణం మీదకి వచ్చిన ఆత్మ మా మీద స్థిరముగా మీరు నిలపండి. వారు ఆశీర్వాదం అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు. తమ గోని పట్టలు కట్టుకొని, తమ వస్త్రములు తీసివేసి, గోని పట్టు కట్టుకొని బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడ్డారు దేవా. ఆత్మ ఆవుజీవం ఆదినాలు మరలా నేను సహవాసం దేవుని బిడ్డలందరూ చూచుటకు సహాయం చేయండి. మాకు ఆదినాలు కావాలి ప్రభు, మాకు ఆదినాలు కావాలి. మరలా బైబిల్ దినాలు కావాలి, మరలా అపొస్తలుల కాలం మాకు కావాలి. నామకార్థం సేవ, నామకార్థం భక్తి మాకు మా ఆశను మీరు తీర్చు. విత్తబడిన వాక్యం 100 అంతలుగా ఫలించడానికి సహాయం చేయండి. యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్నిన సహవాసం సదా మనందరికీ తోడయండి, నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభునామంలో ఈ రాత్రి కూడికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరింటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయండి, ప్రభు మీతో మాట్లాడతాడు.